అంబిగా, మీరు ఈ సాధన చేసుకుంటూ ఉంటే ఆ తత్వాలు లైన్లో పడతాయి. ఏమని చెప్పాడు తర్వాత? భూతానామీశ్వరోపి సన్. పృథ్వీతత్వానికి నేను ఈశ్వరుణ్ణి, జలతత్వానికి నేను ఈశ్వరుణ్ణి. పృథ్వీతత్వం అంటే నా యొక్క ఆజ్ఞ అందరూ పాటించాలి. జలతత్వము అంటే ఎప్పుడు నాకు ఏది అవసరమో దానికి కావలసినటువంటి వనరులు నాకు సమకూరుతూ ఉండాలి. అగ్ని ఆ ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి తత్వాలను సైంటిస్టుగా ఉపయోగించుకోగలగాలి, శాస్త్రజ్ఞుడుగా. అనాహతము వాయుతత్వము అంటే అర్థమేంటి? ఒక ఆర్ట్గా, ఒక కళగా నా జీవితాన్ని నేను జీవించగలగాలి. దాని తర్వాత వాక్శక్తి. ఈ ఐదు తత్వాలకి నేను ఈశ్వరుణ్ణే. భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ. ఆ ప్రకృతి మీద అధిష్టాతను నేనే. అధిష్టాతను అంటే ప్రెసిడెంట్ని. నేనే ఈ పంచతత్వాలకి ప్రెసిడెంట్ని. సంభవామి ఆత్మమాయయ. నా యొక్క ఆత్మ నేను. మీరు గుర్తుంచుకోండి, మీరు మీరే ఈ మ్యాజిక్ అంతా చేసుకుంటున్నారు. నాకు కష్టాలు వచ్చాయి, నాకు సుఖాలు వచ్చాయి, నాకు దుఃఖాలు వచ్చాయి. నేను మనిషిని, నేను స్త్రీని, నేను హిందువుని, నేను క్రిస్టియన్ని, నేను చేత వచ్చిన వాడిని, నేను చేత కాని వాడిని, అన్నీ కూడా మీరే సృష్టించుకుంటున్నారు. సంభవామి ఆత్మ మాయయ. ఇది గుర్తు చేసుకోండి. మీరు నిద్ర లేవగానే ఈ రెండు శ్లోకాలు మీరు చదువుకుంటే ఈ వివరణ మీకు గుర్తుంటుంది. ఏంటా వివరణ? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ధ పరంతప. అనేక సార్లు మనం ఇలా ప్రతిరోజు నిద్ర లేస్తూనే ఉన్నాం, ఒక కొత్త జన్మ ఎత్తుతూనే ఉన్నాం, మళ్లీ అదే సైక్లిక్ ప్రాసెస్ లో వెళ్ళిపోతున్నాము. వెళ్ళవద్దు. మరి వెళ్లకుండా ఏం చేద్దాం మనం? దానికి నిన్న మొన్న క్లాసుల్లో నేను చెప్పాను, మన శరీరంలో భగవత్ స్వరూపమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి పనిచేస్తోంది. అది మీ చేతిలో లేదు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. మనం చేసేటటువంటి పనులు ఎలా చేయాలి అంటే మనం ఈశ్వరార్పితం. ఈశ్వరార్పితం అంటే నేను చేసిన పని భగవంతుడు చెందుగాక అంటాం కాదు, భగవంతుడికి అవసరమైనటువంటి పని మీరు చేయటం. నువ్వు చేసిన ప్రతి పని భగవంతుడికి చేస్తే చాలా కష్టం. మా తాతగారు ఎప్పుడో ఖర్చు చెప్పేవారు, ఎవరి గురించో నాకు తెలియదు, కానీ పేడ పిడకలు చేస్తూ కృష్ణానికి ఏంటది కృష్ణార్పణం అంది. పేడ చేస్తున్నావు కృష్ణార్పణం అని గోడ మీద కొడితే ఆ పేడ ఎక్కడికి వెళ్లి పడిందిట? కృష్ణ ఆవిడ ఎలా కొట్టగలిగింది, మనం కొడితే పడదు. కానీ ఈ పండితులందరికీ చాలా గందరగోళం అయిపోయింది. ప్రతిరోజు మేము అభిషేకాలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఏమి క్లీన్ గా ఉంచుతున్నాం స్పాట్లెస్ గా, ఈ పేడ ఎక్కడి నుంచి వచ్చి పడుతోంది అని తర్వాత అర్థమైంది ఆవిడెవరో. ఇంచేత మీరు చేసే ప్రతి పని కృష్ణార్పితం అన్నారనుకో, పాపం భగవంతుడు మొహాలు అలా తయారవుతాయి. తీసుకుంటాడా? మీరు ఒకటి గుర్తుంచుకోండి, పేడ పూసినా సెంట్ పూసినా భగవంతుడికి మాత్రం ఏం అవ్వదు. కానీ మీరు ఆలోచించుకోండి, మీరు ఏం చేస్తున్నారు? మీరు చేసే ప్రతి విధవ పనికి కృష్ణార్పితం అనొద్దు, పేడ కొట్టద్దు భగవంతుడి యొక్క మొహం మీద. కొడితే ఆయనే ఉండు, ఆయనే ఉంటాడు పాపం. వీళ్ళు మళ్ళా వెళ్ళి ఆవిడ వెళ్ళి బతిమానుకున్నారు, తల్లి నువ్వు పేడ చేస్తున్నప్పుడు కృష్ణార్పణం అనుకో, ఏదైనా ఒక మంచి సెంటు అది రాసుకుంటున్నప్పుడు కృష్ణార్పణం అను, మాకు ఆనందంగా ఉంటుంది. అంచేత ఈశ్వరార్పితం అంటే అర్థమైందో అర్థమైంది కదా. మనం చేసే ప్రతి పని ఈశ్వరార్పిత బుద్ధితో చేస్తున్నాము అనుకునేటటువంటి వెధవ ఆలోచన మానుకోవాలి. చాలా పిచ్చి ఆలోచన. ఎవడు మీకు అది నేర్పాడో వదులుకోండి దాన్ని. వెధవ పని నువ్వు చేసేది అర్పించటం భగవంతుడిగా. మా కాలేజీలో మా అటెండర్ ఒకసారి ఒక ప్రశ్న అడిగాడు, మాస్టరు పాపము పుణ్యము ఏది చేసినా కూడా భగవంతుడు ఇచ్చ వల్లే కదా జరుగుతుంది, మరి మేము పాపం చేస్తే మాకు ఇందుకు కష్టాలు రావాలి అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వేసేవయ్యా, మళ్ళా చెప్పు ఏమన్నావో అన్నాడు. పాపం చేస్తే నాకు ఎందుకు పాపం రావాలి అన్నాడు. మళ్ళీ చెప్పు ఏమన్నావో అన్నాడు. తప్పు అర్థమైందా? ఎక్కడ పాపం అని తెలిసే చేసావుగా నువ్వు. అది పాపం అని చెప్పింది ఎవరు నీకు? లోపలున్నటువంటి భగవంతుడే కదా. తెలిసాక కూడా అది నువ్వు చేసి భగవంతుడు కనిపిస్తానంటే ఎలా కుదురుతున్నది, ఆయన చెప్పకపోతే నాకు తెలియదు అనుకోవచ్చు. మీకు తెలుసుది తప్పని తెలిసి చేసిన దానికి భగవంతుడు బాధ్యుడు ఎలా అవుతాడు? నీకు చెప్పాడు అర్జునుడికి కూడా చాలా స్పష్టంగా అంతా చెప్పిన తర్వాత, చెప్పవలసిందంతా నేను నీకు చెప్పాను, నేను నువ్వు నాకు ఇష్టమైన వాడివి, ప్రేమైన వాడివి, బంధువువి, సఖుడివి, శిష్యుడివి, కనుక చెప్పవలసిందంతా నేను నీకు చెప్పాను, కానీ నువ్వేం చేస్తావు అది నీ ఇష్టం అండి, యథేచ్ఛసి తథా కురు తప్ప మరి నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసి ఈశ్వరార్పితం అంటే అట. చాలా వేషాలు వేస్తుంది మన మనస్సు, ఈశ్వరార్పితం అది కాదు. ఏది ఈశ్వరార్పితం? కరిష్యే వచనం తవ, నువ్వు ఏమి చెప్తానో అది చేస్తాను నేను, నువ్వు నాకు చెప్పు ఏం చేయాలో నేను అది చేస్తాను. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం, రమణ గీతలో వస్తుంది ఇది, రమణ మహర్షి యొక్క ఉపదేశ సారంలో ఈ రెండు లైన్లు నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడైనా మానసిక స్థితి ఆందోళనగా ఉండితే, నేను సవ్యమైనటువంటి మార్గంలో వెళ్తున్నానో వెళ్ళటం లేదో అని నాకు అనుమానం వస్తే ఈ రెండు లైన్లు నిరంతరము నేను అనుకుంటూ ఉంటాను, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. నువ్వు చేసేటటువంటి పని ఈశ్వరార్పిత బుద్ధితో చెయ్యి. మరి ఈశ్వరార్పిత బుద్ధి అంటే అర్థం ఏంటి? ఇంజనీరింగ్ బుద్ధితో చెయ్యి అన్నాం అనుకోండి, అది ఇంజనీరింగ్ అర్పితం బుద్ధే కదా. అప్పుడు నువ్వు ఇంజనీర్ లాగా ఆలోచించి చేస్తావా, మనిషిలాగా ఆలోచించి చేస్తావా? ఇంజనీర్ కానట్టు డాక్టర్ అర్పితం బుద్ధితో నువ్వు చేశావనుకో, అప్పుడు డాక్టర్ అర్పితం బుద్ధి అంటే నీ ఆహారం ఏ ఎవడు చెప్పినట్టు ఉంటుంది? డాక్టర్ ఏం తినమన్నాడో అది తింటావు నువ్వు, డాక్టర్ ఏ మందు వేసుకోమన్నాడో ఆ మందు వేసుకుంటావు తప్ప నీ ఇష్టం వచ్చినటువంటి పని అంతా చేసేసుకుంటే ఈశ్వరార్పితం అంటే ఎట్టా కుదరదు. అది సవరించుకోండి. యోగా అంటే ఏంటో, ఈశ్వరార్పితం అంటే నువ్వేం చేయగలగాలి? కరిష్యే వచనం తవ, ఈ రోజు నేను నిద్రలేచాను, అనేక జన్మల బట్టి అనేక రోజుల నుంచి నేను ఇలా నిద్రలేస్తూనే ఉన్నాను, అన్ని పనులు నాకు కావలసినట్టే చేసుకున్నాను, అన్ని నా కోరికల పరంపరే నీకు అర్పించాను తప్ప ఒక్క క్షణము కూడా అసలు నీకేం కావాలి అని నేను అడగలేదు. హే ప్రభు, హే గురువు, మనం ఎప్పుడు గురువుని అడగలే. శివదేశాయి అద్భుతమైనటువంటి శక్తి స్వరూపుడు, సకల దేవతా స్వరూపుడు, ఖండయోగం చేయగలడు, అన్ని చేయగలడు అని మనకి తెలుసు. కానీ ఒక్కసారి కూడా ఇంత శక్తివంతుడు అయినటువంటి నీవు మా మధ్యకు వచ్చి ఇందుకు ఇలా బాధపడుతున్నావు అని ఈనాటికి మనం అడగటం లేదు. అది ఆలోచించుకోండి. మాట్లాడటం మాత్రం ఏం చెప్తామంత అంతా సాయికి అర్పించేశానండి. ఏం అర్పించావు? ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? ఉన్నది ఉన్నట్టు చూడగలిగినా చాలు, లైన్లో పడుకుతాం మనం. నువ్వు సాయికే అర్పించలే, సాయి నుంచే లాక్కుంటున్నావు నువ్వు. లాక్కు ఆయనే అనుకోడది తప్పు అని నేను అంటలే, కానీ ఎదగాలి కదా, యోగస్థితికి ఎదగాలి కదా. భగవద్గీతలోనే యోగస్థితికి చాలా అద్భుతమైనటువంటి స్థానం ఇస్తాడు శ్రీకృష్ణుడు. తపస్విత్యధికో యోగి జ్ఞానిప్యోగి మతోధిక, జ్ఞాని కంటే కూడా తపస్వి కంటే కూడా నిష్కామ కర్మయోగి కంటే కూడా యోగి చాలా గొప్పవాడు. తస్మాత్ యోగి భవార్జున, అందువల్ల నువ్వు యోగివిక. అంచేత అర్జునుడికి కూడా చివరిలో శ్రీకృష్ణుడు ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే నువ్వు యోగిక అని. అంచేత ఆ అద్భుతమైనటువంటి దీక్ష తీసుకునేటటువంటి సమయమే ఈనాడు మానవ జాతికి అనుసన్నమైనది. చాలా సులభం యోగి కావటం అన్నది, యోగి కాకుండా ఉండటం చాలా కష్టం. అంచేత యోగతత్వం మీ సహజతత్వము, ఆత్మ యొక్క సహజ లక్షణం ఏంటంటే యోగతత్వం, మీ సహజ స్థితి అది. ఆ సహజ స్థితి నుంచి మనం దూరంగా వచ్చేసాం కనుక రాత్రి నిద్ర లేవగానే ఈ రెండు మాటలు మీరు గుర్తుంచుకోండి, రెండు శ్లోకాలు. ఏంటది? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. మనతో పాటే ఆ గురువు పుట్టాడు. మళ్లీ మళ్లీ దీన్ని చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, మీతో పాటే మీ గురువు కూడా పుడతాడు, ప్రతిరోజు పుడతాడు మీతో పాటే, ప్రతిరోజు రాత్రి మీతో పాటే లయం అయిపోతాడు మీ గురువు. సాయి మీ గురువు కాడు, రామకృష్ణ పరమహంస మీ గురువు కాడు, క్రైస్ట్ మీ గురువు కాడు, అల్లా మీ గురువు కాదు. ఈ జాగృత అవస్థలో మీరు ఎవరిని గురువు అనుకుంటున్నారో వాళ్ళు వన్ థర్డ్ గురువులే. జాగ్రత్త అవస్థలో మాత్రమే మీకు అవగాహన ఉంది, మిగతా చెట్ల అవగాహన లేదు. మరి గురువు ఎక్కడుండాలి? మీతో పాటు అన్ని లోకాల్లోనూ మీతో పాటు ఉండాలి కదా. జాగ్రత్తావస్థలోనే కాకుండా, స్వప్నావస్థలోనే కాకుండా, నిద్రావస్థలోనే కాకుండా, ఈ మూడు అవస్థలు దాటినటువంటి తురి అవస్థలో కూడా ఆ గురువు మీతో పాటే ఉండాలి. ఉంటాడు, ఉన్నాడు. ముందు ఆ నిత్య జీవితంలో యోగంలో ఈ భావన మీరు చాలా గట్టిగా మీ హృదయంలో నాటుకోండి. ఎప్పుడు కూడా గురువు నాతోనే ఉన్నాడు. గురువు లేనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు మళ్లీ గుర్తు చేసుకోవచ్చు, కానీ గురువు మాత్రము నేను ఎప్పుడూ విడవలేదు. ఒక కథ ఉంది, చాలా అద్భుతమైనటువంటి కథ. ఆ కథ గుర్తు చేసుకోండి. ఒక శిష్యుడు గురువును కోరిక కోరాడు, నువ్వు ఎప్పుడూ నాతో పాటే ఉండాలి, ఉంటానన్నాడు. జాంతానే నువ్వు ఇలాగే అంటూ ఉంటావు, నీతోనే ఉన్నానని నాకు నమ్మకం కలగటానికి నువ్వు ఏదో ఒక నిదర్శనం చూపించాలి అన్నాడు. ఏ నిదర్శనం కావాలి అన్నాడు. ఏమీ లేదు, నేను నడుస్తూ ఉంటే నా అడుగు జాడలు పడుతూ ఉంటాయి కదా, నా పక్కన నీ అడుగు జాడలు కూడా పడుతూ ఉంటే, నువ్వు కంటే కనిపించకపోయినా నీ అడుగు జాడలు పడుతూ ఉంటే గురువు నాతో పాటు ఉన్నాడు, నేను చాలా ఆనందిస్తాను. సరే రైట్, నా అడుగు జాడలు పడుతూ ఉంటాయన్నాడు. నడిచాడు రెండు మూడు అడుగులు. ఇతను రెండు అడుగులతో పాటు గురువు యొక్క రెండు అడుగులు కూడా పడుతున్నాయి. చాలా ఆనందించేశాడు, అందరినీ పిలిచి చూపించాడు, నేను ఎప్పుడు నడుస్తాను, నేనే కాదు నాతో పాటు నా గురువు కూడా నడుస్తాడు. సరే ఒకరోజు ఏమైంది, ఎక్కడికో ఇంకో దూరపు ఊరు వెళ్లాల్సి వచ్చింది. దారిలో ముళ్ళు రాళ్లు మందుతో ఉన్నటువంటి ఇసుక అది ఉన్నటువంటి మార్గం వచ్చింది. నడుస్తున్నాడు, రెండు అడుగులే పడుతున్నాయి, గురువు యొక్క రెండు అడుగులు పట్టంలే. నేను ముందే అనుకున్నాను గురువుని ఏసీ రూమ్ ఇచ్చి, ఫ్యాన్లు ఇచ్చి, పరుపులు ఇచ్చి పడుకోబెడితే గురువు వస్తాడు తప్ప మామూలుగా గురువు రాదు. నాకు ముందే తెలుసులే గొడవ ఏముందిలే అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దాటగానే మళ్ళీ గురువు యొక్క రెండు అడుగులు పట్టం మొదలెట్టే. సరే కన్ఫర్మ్డ్, కష్టాలలో గురువు రాడు. మరి పక్కనే ఉన్నాడుగా, ఇప్పుడు తిట్టాడు. చూసావా, నేను చెప్పాను నువ్వు ఇలా మోసం చేస్తావని, నాకు కష్టకాలం వచ్చినప్పుడు నువ్వు నాతో లేవు, మళ్లీ అందమైనటువంటి రోడ్డు వచ్చేసరికి రాత్రిపాటు వచ్చేసరికల్లా టకటకటక నాతో పాటు అడుగులు వేస్తున్నావు, పిచ్చివాడా నీ అడుగులు చూసుకో అన్నాడు. నువ్వు గుర్తుందా, నువ్వు ముళ్ల మీద నడుస్తున్నప్పుడు అప్పుడు నీకు అసలు ఆ వేడి నీకు అర్థమైనదా, ఆ ముళ్ళు నీకు గుచ్చుకున్నాయా, నా కాళ్ల గుర్తులు చూడు, నా కాళ్ళల్లో ఆ ముళ్ళు కనిపిస్తున్నాయా లేదా, ఆ ముళ్ళు గుచ్చుకున్నాయా లేదో నువ్వు చూడు. అప్పుడు నీ అడుగులు లేవు, నిన్ను నేను ఎత్తుకుని ఉన్నాను, ఆ రెండు అడుగులు నీవు కాదురా మూర్ఖుడా నావి అన్నాడు. అప్పుడు అర్థమైంది వాడికి. ఇంచేత ఆ అవగాహన మీకు ఉండాలి. అదే ప్రతిసారి అలా వచ్చి ఆయన చెప్పడు మీకు గురువు. ఇంచేంటే ఆయనకు పేరు అక్కర్లేదు, క్రెడిట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇంచేత కష్టకాలం వచ్చినప్పుడు ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని వదిలేయవచ్చు, కానీ గురువు వదలడు. ఆ మాత్రం ధైర్యం మీకు ఉండాలి, ఆ నమ్మకం మీకు ఉండాలి గురువు మీద. ఒక వ్యక్తిత్వం మీద ఆ నమ్మకం ఉండాలంటే మీకు నమ్మకం లేకపోతే ఆయన ఏం చేయగలడు? అంచేత ఎప్పుడు కూడా భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణం. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా, సంపూర్ణ ప్రపంచము మనని వదిలేసినా ఏమీ అవదు. ఖచ్చితంగా మన గురువు మనతో పాటే ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు మనతో పాటు? శ్వాస రూపంలో ఉంటాడు. శ్వాస లోపలికి వెళ్తోంది, వస్తోంది, వెళ్తోంది, వస్తోంది, అదే గురువు, ఆది గురువు. మీరు ఆలోచించండి, శ్వాసే కనుక మీ శరీరంలో లేకపోతే మీరు బతకలేరు. ఎప్పుడు మీ శ్వాస ఆగిపోతుందో మిమ్మల్ని ఎంత ఇష్టపడే వాళ్ళైనా ఇంట్లో ఉంచుకోరు. ఆఖరికి సాయినే ఉంచుకోవడానికి పెద్ద గందరగోళం అయిపోయింది. మూడు రాత్రులు ఆగండిరా బాబు అంటే అంత గందరగోళం జరిగిపోయింది. ఏదో మన అదృష్టం బాగుంది, ఆ మూడు రోజులు ఆయన్నేమి చేయకుండా కాపాడుకున్నాం కనుక మళ్లీ కొన్నేళ్ల పాటు మనతో పాటు స్థాయి ఉండగలిగాడు. అంచేత మనలో ఉన్నటువంటి ఆ గురుస్వరూపం మీ ఊపిరే, మీ సాహసమే ఊపిరి అని అంటూ ఉంటాం కదా, ఊపిరి ఆ శ్వాస. అంచేత నిద్ర లేవగానే మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే మీ శ్వాసను, ఆ శ్వాస యొక్క గురుస్వరూపాన్ని మీలోకి ప్రవేశిస్తున్నటువంటి ఆ భగవంతుడిని మీరు గుర్తించండి. మీకు అసలు అది అవగాహనే అవటం లే, శ్వాసే భగవంతుడని. ఎక్కడెక్కడో మీరు వెతుకుతారు, ఏ దేవాలయాలు తిరుగుతారు మీరు. కానీ శ్వాస రూపంలో మన శరీరంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనం గుర్తించడానికి ఇష్టపడము. శ్వాసే భగవంతుడు అని కూడా అర్థం కావటం లేదు. ఇంతలా మనం అవగాహన చేసుకున్నా శ్వాస ఆగితే నువ్వు టప్, అంతేగా శ్వాస ఉన్నంత వరకు నువ్వు ఉన్నావు, శ్వాస లేదు ఏమయ్యావు, అయిపోయావు కదా. మరి శ్వాస ఎవరు ఇంతకీ? శ్వాస నీ కంట్రోల్లో లేదుగా, ఇంకొక రెండు శ్వాసలు పీల్చుకుంటాను బతకని అంటే బతకనివ్వడగా, శ్వాస మన కంట్రోల్లో లేదుగా. అంచేత శ్వాస ఎవరి కంట్రోల్లో ఉంది? గురువు కంట్రోల్లో ఉంది. అదే భగవంతుడి కంట్రోల్. గురువు బ్రహ్మ, గురువునే దేవుడు. గురువుని మనం పర్యాయ పదాలుగా వాడటమే కాకుండా భారతదేశంలో భగవంతుడి కంటే పెద్ద పీట వేస్తాం మనం గురువుకి, అది గుర్తుంచుకోండి. గురు గోవింద్ దౌ ఖడే కాకే లాగు పాయ్, బలిహారి గురు ఆపనే గోవింద్ దియో బతాయ్. కబీర్ దాస్ ఓ పెద్ద ప్రాబ్లం లో పడ్డాట, ప్రోటోకాల్ ప్రాబ్లం. ముందు ఎవరికి నమస్కరించాలి? అర్ధరాత్రి పూట భలే ముహూర్తం చూసుకుని వస్తాడు గురువు. హాయిగా మీరు నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు తలుపు కొట్టాడు. తలుపు కొట్టేకి ఇద్దరు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, ఇద్దరు లోపలికి రాబోతున్నారు, లోపలికి రండి అన్నాడు. మరి ఇప్పుడు పాద పూజ పూజలు అంతా చేయాలి కదా, ముందు ఎవరికి నమస్కరించాలి? నాకు కన్ఫ్యూజనే లేదు, నేను భగవంతుడికి నమస్కరించను అన్నాడు కబీర్. ఎందుకుట? అసలు అతను భగవంతుడు అని చెప్పింది గురువు. గురువే ఆ విషయం చెప్పి ఉండకపోతే నాకు ఎలా తెలిసేది ఈయన భగవంతుడని. అంచేత ఆ గురువు యొక్క గొప్పతనము గురుగీతలో వాటిలో చాలా స్పష్టంగా మీకు చెప్పబడింది. దేవతలకి ఆగ్రహం వస్తే గురువు రక్షించగలడు, కానీ గురువుకి ఆగ్రహం వస్తే ఎవరూ రక్షించలేరు. కానీ గురువుకి ఆగ్రహం రాదు, అంచేత మీరేం కంగారు పడక్కర్లేదు. అంచేత నిద్ర లేవగానే కళ్ళు తెరవకుండా మీరు మీ శ్వాసని గమనించుకోండి. ఆ శ్వాస యొక్క గురుతత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ శ్వాస మీ మూలాధార చక్రంలో తిరుగుతున్నప్పుడు మీరు నేతలవుతారు, స్వాదిష్టాన చక్రంలో తిరుగుతున్నప్పుడు ధనం వస్తుంది, మణిపూర చక్రంలో తిరుగుతున్నప్పుడు విజ్ఞానవేత్తలు అవుతారు, అనాహత చక్రంలో తిరుగుతున్నప్పుడు కళాకారులు అవుతారు, విశుద్ధ చక్రంలో తిరుగుతున్నప్పుడు వాక్శక్తి సంపన్నులు అవుతారు, ఆజ్ఞాచక్రంలో తిరుగుతున్నప్పుడు గురువులు అవుతారు. నిత్య జీవితంలో యోగ ఇది. ఈ శ్వాస యొక్క గురుస్థానాన్ని మీరు స్వీకరించాలి. మీకు అర్థం అవ్వాలి, నిద్ర లేవగానే కూడా ఆ శ్వాస ఎలా ఆడుతుంది, ఏమవుతుంది అన్నది మీకు పెద్ద అవసరం లేదు. మీరు మాత్రము ఏం చేసుకోవాలి, కళ్ళు మూసుకుని ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి ఉంచుకుని శ్వాసని గమనించండి. లోపలికి వెళ్తోంది కానీ బయటికి వస్తుంది, అతనే పరబ్రహ్మ స్వరూపము, అదే మీరు జీవించి ఉండటానికి కారణం. జగదాధార హేతవే, మీకు ఈ శరీరమే కదా జగత్. ఈ శరీరం లేకపోతే మీకు ఈ జగత్ లేదు. ఈ జగత్తుకి ఆధారమైనటువంటి కారణం ఏంటి అంటే శ్వాసే. దాని ప్రాముఖ్యత మనం మర్చిపోయాం, శ్వాస యొక్క ప్రాముఖ్యత మనం. శ్వాస ఇజ్ ఈక్వల్ టు గురువు, శ్వాస ఇజ్ ఈక్వల్ టు భగవత్తత్వము. అంచేత ఆ కళ్ళు మూసుకుని నిద్ర లేవగానే ఆ శ్వాసని గమనించుకుంటూ ఆజ్ఞాచక్రం దగ్గర ఉండిపోండి. మీరు దృష్టి ఎంతవరకు ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుందో అంతవరకు గురువు దగ్గరే మీరు ఉంటారు. అది దాటి మీరు కిందకు వచ్చారనుకోండి, ప్రపంచంలో పడతారు. ఇది ఆజ్ఞాచక్రము, ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. పృథ్వీ తత్వాలను జీవిస్తున్నారు అంటే ఐదు తత్వాలు మీలో ఉంటాయి. ఇది యోగ విద్య గురించి మనం ఇక్కడ మాట్లాడుకునే టైము లేదు, అవకాశము లేదు, అవసరము లేదు. మనకు అనవసరం, అసలు దిక్కండి మీరు. ప్రపంచంలోకి మీరు రావాల్సినటువంటి అవసరం ఏముంది? నిరంతరము మీ యొక్క ఆజ్ఞాచక్రం దగ్గర మీరు చూసుకుంటూ ఉంటే, ఆ గురువు పాదాలను మీరు చూసుకుంటూ ఉంటే, త్రేతాయుగంలో ఈ సాధనానికి అంకురార్పణ జరిగింది. అంతకంటే ముందు ఉందో లేదో నాకు తెలియదు, కానీ భరతుడు రాముడి యొక్క పాదుకల్ని శిరస్సు మీద పెట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఈ రెండు పాదాలు అక్కడే మీ మనస్సు నుంచుకుని కింద నుంచుకోకుండా, మీ పాదాల దగ్గరికి భావన రాకుండా 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు కూర్చోండి. నిద్ర లేవగానే కళ్ళు కూడా తెరవద్దు, మొహం కూడా కడుక్కోవద్దు. మరప్పుడు మీరు ఏ విధమైనటువంటి శారీరక స్థితిలో ఉండాలి? సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షనాశికాగ్రం స్వం విశస్యానవలోకయన్. భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఇచ్చట ఈ శ్లోకాల యొక్క వివరణతో పాటు అవగాహనతో పాటు మీకు కంటత రావాలి. ఇది నిత్య జీవితంలో యోగా మీకు ఉపయోగపడాలి అంటే మొట్టమొదట మీకేం గుర్తు రావాలి? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ధ పరంతప అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. నీవు కూడా అంతే, నీ గురువులాగే, నీ యొక్క పిచ్చితనం వల్ల నువ్వు ఇలాంటి పరికల్పన చేసుకుంటున్నావు. ఆ పరికల్పన నుంచి బయటపడాలి అంటే సమం కాయ శిరో గ్రీవం, మంచం మీద నుంచి లేవగానే స్ట్రైట్ గా కూర్చోండి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర, శరీరాన్ని కదపకుండా కూర్చోండి. సంప్రేక్ష నాసికాగ్రం స్వం, మీ నాసికాగ్రాన్ని చూసుకుంటూ ఉండండి. గాలి లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. అదే మీ జీవితంలో మీతో కూడా నివసిస్తోన్నటువంటి గురువు, అదే మీకు మార్గదర్శనం చేస్తోంది. అది మిల్లమిల్లిగా మిల్లమిల్లిగా ప్రతిరోజు మీరు దాన్ని చూసుకుంటూ ఉంటే మీకు ఆ పిట్యూటరీ గ్లాండ్ వద్ద ఉన్నటువంటి ఆ గురువు దర్శనం ఇస్తాడు. ఆజ్ఞాచక్రం దగ్గర అద్భుతమైనటువంటి జ్యోతి దర్శనం ఇస్తుంది అక్కడ నిత్య జీవితంలో. దాని తర్వాత మీరు బయటకు వచ్చినప్పుడు మనస్సును అక్కడే ఉంచుకోండి, కూటస్థం దగ్గర. ఎప్పుడు కూడా ఇక్కడే ఉంచుకుంటూ ఈశ్వరార్పితం నిత్యయాకృతం. ఈశ్వరార్పితం అంటే ఇంకా నేను ఏమీ నిర్ణయం చేసుకోను, ఏ పని నాకు ఈ రోజు భగవంతుడు ఇచ్చాడో ఆ పనిని మాత్రమే నేను చేస్తాను. అత్తగా జీవించమంటే అత్తగా జీవిస్తాను, తల్లిగా జీవించమంటే తల్లిగా జీవిస్తాను, కూతురుగా జీవించమంటే కూతురుగా జీవిస్తాను. ఏ ఏ బాధ్యతలు, ఏ ఏ ఉద్యోగ ధర్మాలు, ఏ ఏ లింక్స్ మీకు ఉన్నాయో అవంతా కూడా మీరు ఏర్పరచుకున్నవి కాదు, మీ గురువు మీకోసం తయారు చేసినటువంటి సిచ్యువేషన్స్ అని గుర్తు చేసుకోండి. ప్రాక్టికల్ యోగా అంటే అర్థం అది. ఈ పరిస్థితుల నుంచి పారిపోవటానికి ప్రయత్నించకండి, ఈ పరిస్థితుల్ని మార్చుకోవటానికి ప్రయత్నించకండి. మరి ఏం చేయాలి? కామన్ సెన్స్ తో సమాజం మిమ్మల్ని ఏ విధంగా జీవించమని చెప్తుందో అద్భుతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఈశ్వరార్పితం నిత్యయాకృతం. నాకింకా ఏ కోరికలు లేవు, నీవు నాకు ఈ బాధ్యత ఇచ్చావు కనుక నేను చేస్తున్నాను. ఆ బాధ్యత ఏదైనా కావచ్చు, వ్యాపారం కావచ్చు, తండ్రిగా నీకు బాధ్యతలు ఉండగవచ్చు, లెక్చరర్గా నీకు బాధ్యతలు ఉండగవచ్చు, పొలిటీషియన్ గా నీకు బాధ్యతలు ఉండవచ్చు, వ్యాపారవేత్తగా నీకు బాధ్యత. కానీ ఈ బాధ్యతలన్నీ కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఈశ్వరార్పితం. ఈ బాధ్యతలన్నీ కూడా ఆ గురువు నాకు ఇచ్చాడు, నిద్ర లేవగానే ఆ గురువుని నేను దర్శనం చేసుకున్నాను. ఆజ్ఞాచక్రం దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఈ బాధ్యతలన్నీ నెరవేరుస్తూ నిత్య జీవితంలో మీరు ఏ పని చేస్తూ ఉంటే మీ శరీరంలో ఉన్నటువంటి ఏ తత్వము పని చేస్తుందో అవగాహన చేసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు కదా. ఖచ్చితంగా మన శరీరంలో ఒక చక్రం పనిచేస్తోంది ఎక్కువ యాక్టివిటీతో. ఏంటా చక్రం? విశుద్ధి పనిచేస్తోంది. నా వాక్కు మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు అంటే వాక్కు యొక్క జ్ఞానేంద్రియం మీరు ఉపయోగించుకుంటూ ఉంటే వాక్కు యొక్క కర్మేంద్రియాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. అంతే, ఒక యోగి మాత్రమే కాదు, మీరు అదే పని చేస్తున్నారు. ఎట్టొచ్చి అతను అవగాహనతో చేస్తాడు, మనం అవగాహన లేకుండా చేస్తాం. అంచేత ఈ అవగాహన పెంచుకోండి. ప్రతి చోట కూడా దాహం వస్తుంది, మంచినీళ్ళు ఎవరో ఇచ్చారు, తాగాలనిపించలేదు మీకు, అది ఆ వాసన. ఏ చక్రం వల్ల తాగాలనిపించలేదు మీకు? తాగాలనిపించలేదు, రుచి వాసన మూలాధారం వల్ల, రుచి స్వాదిష్టానం వల్ల. అది మీకు తెలియాలి. ఆ చక్రాలు యాక్టివ్గా ఉన్నాయి మీకు. మీరు దాని మీద ఎంత దృష్టి పెడితే అంత తొందరగా ఆ చక్రాలు జాగృతం అవుతాయి. అంచేత నిరంతరము మీ దృష్టి దేని మీద ఉంది? ఆ చక్రాల మీద ఉంది, వెన్నుపూస మీద ఉంది, మూలాధారం మీద ఉంది. అందుకే సన్యాసులు వాళ్ళ దగ్గర ఆ దండం ఉంటుంది, ఈ రెండు షోల్డర్ బ్లేడ్స్, ఇదేంటిది వెన్నుపూస. చూశారు కదా మంత్రదండం అంటాం మనం, నిజంగా మంత్రదండమే మన చేతిలో ఉంది, మన వెన్నుపూసలో ఉన్నది. ఎందుకంటే దాని మీద అక్షరాలు ఉన్నాయి,
తర్వాత తర్వాత దాన్ని మనం మెల్లిమెల్లిగా అర్థం చేసుకుందాం. ఆ వెన్నుపూస మీద ఉన్నటువంటి అక్షరాలు, ఆ అక్షరాలు ఎలా పనిచేస్తాయన్నది మళ్లీ ఓ విదేశీ శాస్త్రజ్ఞుడే కనిపెట్టాడు. భారతదేశంలో ఎవడూ కనిపెట్టలేదు. మన భౌతిక శరీరము ఋగ్వేదంలో ఉన్నటువంటి 195 సూక్తాలకి వర్డ్ టు వర్డ్ ఈక్వేషన్ ఆయన ప్రూవ్ చేశాడు. మన చెవుల్లోంచి శబ్దం వెళ్తే ఇక్కడ వరకు వెళ్లి ఇక్కడి నుంచి మళ్ళా బయటకు వచ్చేటప్పుడు అగ్ని నీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం అనేటటువంటి అక్షరాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి అని నిరూపణ చేశాడు ఆయన. లిటరల్ గానే అక్కడ ఉన్నాయా అక్షరాలు మీకు? ఎనాటమీ కాస్త తెలుసున్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటే అర్థమవుతుంది అని ప్రూవ్ చేశాడు ఆయన వేదాలని. ఇక్కడ వేదాల గురించి అంటే మాట్లాడకూడదు, మనం సెక్యులర్ ఏంటి? ఏ భౌతిక శరీరధారి అయినా వాడు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అసలు వాడికి దీని గురించి తెలియనటువంటి ఆఫ్రికన్ జంగల్స్ లో ఉన్నటువంటి అబోరిజినల్ బట్టలు కూడా కట్టుకోవడం చాతమే కానటువంటి శరీరధారి అయినా వాడి చెవుల్ని మీరు పరికించి చూస్తే లోపల ఉన్నటువంటి అనాటమీని కాస్త మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూస్తే అగ్ని సూక్తం మొత్తము అక్షరాలు కనిపిస్తాయి మీకు. అక్షరాలు కనిపిస్తాయి లిటరల్ గా అక్కడ. అది కాదంటే నువ్వు నేను ఏం చేసేది? కాస్త వాడు చెప్తున్నప్పుడు వినాలి కదా మనం. వాడు అక్కడ రీసెర్చ్ చేసి నేను చూపిస్తున్నాను చూడు అంటే నేను చూడను. మరి మీరు నేర్చుకోండి, మానవ జాతి మొత్తము కూడా ఈ యోగ విద్యకు తయారుగా ఉన్నది అర్థం చేసుకోవటానికి. మీరు దానికి సూత్రధారులు అవుతారేమో అని నా ఆశ. భారతీయులు అందరము కూడా ఈ జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ ఈ విషయాన్ని అమలాపురంలో ఒకసారి నేను వెళ్ళినప్పుడు హీటర్ను నీళ్లు పోస్తున్నాం కాదు పెట్టుకోవటానికి, నిండిపోయింది అది, స్విచ్ ఆన్లో ఉంది, మగ్గు పెట్టి బయటకు తీద్దామా అంటే షాక్ కొడుతుందేమో అని భయం. నీరు నిండిపోయాయి, ఏం చేయాలి? నేను పెద్ద రీసెర్చ్ చేశాను, పిహెచ్డి చేశాను, కెమిస్ట్రీ, నాకేం అర్థం కాలే. నానా గాభరా పడిపోయి కాలుగా నేను పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటే మా అమ్మాయి వచ్చింది, అది కిందన ట్యాప్ ఇచ్చేసింది. కింద ట్యాప్ ఇచ్చేస్తే ఏమవుతుంది? కింద పడిపోతుంది కదా. ఆ మాత్రం బుద్ధి నాకు లేకపోయింది. మరి ఇంతకీ ఆ ట్యాప్ విప్పాలి అని ఆ అమ్మాయికి తక్కటానికి ఏ చక్రం కారణం ఏంటుంది? మణిపూర్ చక్రం, సైన్స్. ఇది చేస్తే అది జరుగుతుంది అనేటటువంటి నిత్య జీవితంలో యోగా అర్థమైంది కదా ఇప్పుడు మీకు. అంచేత మీరు ఎంత బాగా దీన్ని ప్రాక్టీస్ చేసుకోగలిగితే అంత అద్భుతంగా మీరు యోగ సాధకులే. ఆహారం తీసుకోబోతున్నారు, ఏ చక్రం పనిచేస్తే ఆహారం తీసుకోగలుగుతారు మీరు? ఆహారం తీసుకోవాలి, రుచిగా ఉంటే ఆహారం మీకు నచ్చితే ఓకే, నచ్చకపోయినా కూడా స్వాధిష్టానమే. మీకు నచ్చలేదు అని చెప్పింది స్వాధిష్టాన చక్రమేగా, రుచే కదా. వాసనలు మీరు చూడగలుగుతున్నారు, ఏ చక్రం యాక్టివేట్ అయింది కదా, రెండు చక్రాలు యాక్టివేట్ అయింది. అగ్ని కావాలి అరగటానికి, ఏ చక్రం కావాలి? మణిపూర్వకం కావాలి. చాలా అందంగా కొంతమంది దృష్టిని అలంకరణ చేస్తారు, చూశారా? అసలు అది చూడగానే మనకి ఈయన అంటే కళాకారుడు అంటే ఏ చక్రం? దానికి ఏదో ఒక పేరు పెడతాంగా వంట చేశాక, అదేంటి? అంచేత భోజనం చేసేటప్పుడు 5 చక్రాలు యాక్టివ్. మీరు అది తింటున్నప్పుడు గురువుని స్మరిస్తూ చేస్తే 6 చక్రాలు యాక్టివ్ మీకు. అంచేత ఆహారం తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ కనుక 15 అధ్యాయంలో ఈ విద్య అంతా చెప్పాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలైనటువంటి ఆహారాలు 4 చక్రాలకి సంబంధించినవి. ఆకాశతత్వానికి ఏ ఆహారం ఉండదు కదా, ఆకాశం ఏం లేదు, శూన్యం. అంటే దాని కింద ఉన్నటువంటి 4 చక్రాలకి సంబంధించిన 4 రకాలైనటువంటి ఆహారము కనుక తల్లికి మీరు అవగాహనతో పెడితే పుట్టబోయేటటువంటి పిల్లవాడు ఖచ్చితంగా యోగి అవుతాడు. అదే మన యొక్క విస్తృతమైనటువంటి రీసెర్చ్. అంచేత అడవిలోకి పారిపోయే వాళ్ల కోసం కాదు, పుట్టబోయే బిడ్డ కూడా ఈ 4 విధాలైనటువంటి ఆహారాలు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మరి ప్రాణము అపానము అంటే మళ్ళా గురువే. ప్రాణము అంటే లోపలికి వెళ్లేటటువంటి శ్వాస, అపానము అంటే బయటకు వచ్చేటటువంటి శ్వాస. గురువే, ఆ గురుమూర్తే. అంచేత నువ్వు గురువు కల్పించావనుకో ఏదైనా అని మహాప్రసాదంగా అయిపోతుంది. ఎందుకు పనికిరాని అపక్షమైనా కూడా గురువు యొక్క ప్రసాదంగా మీరు ఆలోచించి తినగలిగితే అది మిష్టాన్నాలుగా మారిపోవటం అన్నది అందరి గురువుల చరిత్రలో కూడా చూశాం కదా. అంచేత ఇది నిత్య జీవితంలో యోగ విద్య. మీరు ఈ యోగాన్ని వేడిగా కూర్చుని అభ్యసించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంచేత టూకీగా ఈ రెండు మూడు రోజులలో మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని కాస్త మళ్లీ గుర్తు చేసుకున్నాం. మొట్టమొదట మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఓంకారం యొక్క లాభాలు. ఆ ఉచ్చారణ ఇలాగే చేయాలి అని మళ్ళా మీరు మాస్టర్ ఇలా చెప్పలేదు అలా చెప్పారని ఢిషం ఢిషం వద్దు. మీరు ఎలా చేసినా ఓంకారమే అది. కేవలము ఒక విధానం చెప్తున్నా అంతే. ఈ విధానం నచ్చకపోతే మీరు ఇంకో విధానంలో చేసుకోండి. కానీ ఈ విధానంలో ఉన్నటువంటి లాభం ఏంటి అంటే ఆ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సహ పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేద. ఓంకారం యొక్క ఆ గురుస్వరూపాన్ని మనం ప్రార్థన చేస్తున్నాం ఇలా అనుకున్నప్పుడు. అన్ని కోరికలు తీరిపోతాయి, రోగాలే తీరిపోతాయి. పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్తూ ఉంటే మీకున్నటువంటి ఆ బచ్చా సమస్యలు ఎంత ఓంకారానికి. కానీ చేస్తే కదా. అంచేత ఆ దృఢ సంకల్పం తీసుకోండి. ఇవాళ నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా 15 నిమిషాల పాటు ఓంకార ధ్యానం చేసుకుంటాం. నిద్ర లేచినప్పుడు మీ ఇష్టం. అర్థమైంది కదా. ఇది
సదస్య సాధారణత్వ స్వ స్వామి శక్తియో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ తస్య హేతు ద్రవిద్య తదభావా సంయోగభావో ఆనం తదృశే కైవల్యం వివేకఖ్యాత. తప్పు చెప్పాను. వివేకఖ్యా ఇది రవిప్లవ హానోపాయ తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ యోగాంగానుష్ఠాన శుద్ధిక్షయే జ్ఞానదీప్తి రా వివేకఖ్యాతే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగాని అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమా జాతి దేశకాల సమయావచ్ఛిన్న సార్వభౌమ మహావ్రతం శౌచ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని నియమా వితర్క బాధనే ప్రతిపక్ష భావనం వితర్క హింసాదయ కృతకారితానుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్యాధిమాత్ర దుఃఖాజ్ఞాన అనంతఫల ఇది ప్రతిపక్ష భావనం. అహింస ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభః అపరిగ్రహస్థైర్యే జన్మకదంత
సంబోధ శౌచత్వాత్ స్వంగ జుగుప్స పరే ప్రసంగ సత్వశుద్ధి సౌమనస్య ఏకాగ్రేంద్రియ జయత్మ దర్శన యోగ్యతానిత్వా సంతోష బహుత్తమ సుఖలాభ కాయేంద్రియ సిద్ధి అశుద్ధిక్షయ తనస స్వాధ్యాయ ఇష్టదేవత సంప్రయోగ సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధాన స్థిర సుఖం ఆసనం ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం తతో ద్వంద్వా నవిఘాతః తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేదః ప్రాణాయామః బాహ్య అభ్యంతర స్తంభవృత్తి దేశకాల సంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘ సూక్ష్మః బాహ్య అంతర విషయ నపేక్షి చతుర్థి తత క్షీయతే ప్రకాశావరణం ధారణాసు చ యోగ్యతా మనసః స్వవిషయ సంప్రయోగే చిత్తస్య స్వరూప నుకార ఇవ ఇంద్రియాణాం ప్రత్యాహారః తతః పరమావశ్యతే ఇంద్రియాణాం. కరెక్ట్ గా 7 నిమిషాలు పెట్టింది. ఇలాగ 4 సార్లు 4-7 నిమిషాలు పొద్దున భోజనానికి ముందు మధ్యాహ్నం రాత్రి మీరు చదువుకుంటే 7-8 నిమిషాల్లో మొత్తము బ్రెయిన్ పవర్ డెవలప్ అవుతుంది. ఇంకా సూత్రాల అర్థాలు చదువుకుంటాం, చాలా స్పష్టంగా మీరు చేసుకోగలిగితే మొత్తం సాధన నిధానం మీకు అర్థమవుతుంది. దీంట్లో ఇందాక మనం చదివిన వాటిలో 10 సిద్ధుల గురించి చెప్పాడు. అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము. ఈ 5 చేయటం వల్ల, ఇటువైపున్న 5 యమాలు, ఇటువైపున్నవి నియమాలు, ఇది చేయటం వల్ల ఎంత లాభాలు వస్తాయో మీకు ఆచరణలో వాళ్ళు చెప్తున్నాడు. సాధన ఏం చేయకలే, ఈ వృత్తులు, ఈ మానసిక స్థితి మీరు ప్రాక్టీస్ చేస్తే అది సిద్ధులు వస్తాయి. మిల్లమిల్లిగా దీని నుండి మనం చదువుకుందాం. కానీ బేసిస్ ఏంటి, సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాగ్రం సం దిశ్చానవలోక. ఇది మాత్రం మరవద్దు. నీళ్లు తాగటం సాగించటం మరవద్దు. మీరు బస్సు ఎక్కినా దానికి కారణం ఉచ్చలోకాల్లోనే ఉంది, మీరు బస్సు మిస్ అయినా దానికి కారణం ఉచ్చలోకాల్లోనే ఉన్నది. అందరి గుర్తు చేసుకోండి, మీరు ఎప్పుడు కూడా అది ఎప్పుడు గుర్తుంటుంది అంటే అనేది మన సిలబస్. మెలకుగా ఉంటాం మనం, కలలుగంటూ ఉంటాం మనం, నిద్రపోతూ ఉంటాం మనం. కానీ మెలకుగా ఉన్న స్థితి యొక్క కంటిన్యూటీయే మనకి ఉంది తప్ప సూక్ష్మ లోకాలలో కంటిన్యూటీ లేదు. కారణ జగత్తుని అసలు ప్రవేశించలేం మనం. ఈ 3 లోకాలలో ప్రవేశించేటటువంటి విద్యే గురువులు చెప్పేటటువంటి విద్య కనుక, భారతదేశం చెప్పేటటువంటి విద్య కనుక ఓంకారం తర్వాత మనము గురు ప్రార్థన చేస్తాం.
నిత్య జీవితంలో యోగ విద్య కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఈ అవగాహన మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాం మనం. అంచేత మీరు మళ్లీ మళ్లీ కూడా ఈ చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మొట్టమొదట అక్కడ మనం ఏం చేస్తున్నాం, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. ఈ 3 స్థితులు మీకు అర్థమవ్వాలి. మీ జీవితంలో, గురువు యొక్క జీవితంలో కాదు, గురువు బ్రహ్మ కాదు,
గురువు మాత్రమే విష్ణువు కాదు, గురువు మాత్రమే మహేశ్వరుడు కాదు, మీరు కూడా. ఇన్ ది మేకింగ్ మీరు ఆ స్థితికి వెళ్ళబోతున్నారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఒక కోటి సంవత్సరాల తర్వాత గ్యారంటీగా మనము అందరము ఆ స్థితికి వెళ్ళవలసినదే. ఆ బ్రహ్మ తీట జనని వలన ఆశ్రమ విధాయిని. ఆ బ్రహ్మ దగ్గర నుంచి సృష్టి ఆదిలో, సృష్టి మొదలెట్టక ముందు విష్ణు నాభి నుంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మ. కన్ఫ్యూజ్ అయిపోయాట, సృష్టి ఎలా చేయాలో అర్థం కాలే ఆయన. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాట. ఆ తపస్సు చేసినప్పుడు ఆయనకి సృష్టి ఎలా చెయ్యాలో బోధపడింది. దీనిని అవగాహన చేసుకోండి, మీరు కూడా సృష్టించడానికి తగినటువంటి పరిస్థితులు ప్రతిరోజు ఏర్పడుతున్నాయి. ప్రళయ స్థితిలో విష్ణువు నిద్రపోయినప్పుడు విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు, అదే కదా కదా. మీరు కూడా ప్రతిరోజు రాత్రి ప్రళయంగతులు అవుతున్నారు. రాత్రిపూట మీకు క్యాన్సర్ ఉండవచ్చు, మీ తాలూకు వాళ్ళకి ఎవరికైనా, ఒకరు ప్రెసిడెంట్ అవుతూ ఉండవచ్చు, మీ తాలూకు వాడు ఎవరైనా, మీరు చాలా ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు, మీరు ఇండియాలో ఉండవచ్చు, అమెరికాలో ఉండవచ్చు, ఏ దేశ కాలంలో ఉన్నా కూడా, సుఖంగా ఉన్నా కష్టంగా ఉన్నా, రాత్రి నిద్రపోయేసరికి మీరు ఏమవుతున్నారు, ప్రళయానికి వెళ్ళిపోతున్నారు, లైవ్ అయిపోతున్నారు. మీకు అది గుర్తుండటంలే, ప్రతిరోజు రాత్రి మనం చనిపోతున్నాము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది కేవలము మనం భయపడేటటువంటి మృత్యువుకి ఈ మృత్యువుకి తేడా ఏంటి అంటే, రాత్రి మీరు నిద్రపోయాక మీకు గ్యారంటీ ఏంటి అంటే మళ్ళా అదే పరిస్థితుల్లో నిద్రలేస్తారు అంతే కదా. అంచేది మీకు ధైర్యం, పడుకున్నా పర్వాలేదు, రేపు నేను ఖచ్చితంగా ఇదే పరిస్థితుల్లో నిద్రలేస్తాను. ఇదే సామ్యాన్ని అర్థం చేసుకుని మీరు శరీరం వదిలేసిన తర్వాత కూడా అదే పరిస్థితుల్లో కళ్ళు తెరుస్తాను అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇది మొట్టమొదటి మీరు యోగ విద్యలో నేర్చుకోవాల్సినటువంటి విషయం. మరణం గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఏమిటి? స్పష్టమైనటువంటి అవగాహన మరణము లేదు, అది అవగాహన మీకు రావాలి. ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు నేను చనిపోతున్నాను అని మీరు అనుకోవటం లేదు. ఎందుకు అనుకోవటం లేదు? మళ్ళీ అదే పరిస్థితుల్లో మీరు నిద్రలేస్తారు కనుక. అదే ప్రాబ్లమ్స్ రాస్తో రాస్తో మధ్యాహ్నం ఆపేసి ఉంటారు మీరు ఏదో ఒక విషయాన్ని, మళ్ళీ నిద్ర లేవగానే మీరు మళ్ళీ అక్కడి నుంచే మొదలెట్టాలి. కానీ పోతనా వాళ్ళు రాయటం ఆపేస్తే ఏం జరిగింది? ఇంకోడెవడో వచ్చి దాన్ని పూర్తి చేశాడు. పోతన, జయదేవుడు, కాళిదాస్, అనేక మంది భక్తుల చరిత్రలో ఈ స్థితిని మనం గమనిస్తాం. మీరు కూడా ఆ స్థితి తెచ్చుకోవచ్చు. కానీ దానికి మీకు కావలసినటువంటి మొట్టమొదటి అవగాహన ఏమిటి అంటే, చనిపోవటము అంటే ఈ శరీరం కాకుండా ఇంకో శరీరంలో నిద్రలేచుట, నిద్రలేచుట అదే అర్థం చేసుకోవాలి మీరు. దాన్ని బుర్రలోకి ఎక్కించుకోవాలి మీరు. అది ఎంత ఇది, ఏ ఇలా రాస్తారు, బి ఇలా రాస్తారు అని మీరు బుర్రలోకి ఎక్కించేసుకున్నాక ఏ అనే అక్షరాన్ని ఎక్కడైనా గుర్తించగలరు, బి అనేటటువంటి అక్షరాన్ని ఎక్కడైనా గుర్తించగలరు. ఏ ఫర్ యాపిల్ అన్నప్పుడు మొట్టమొదటి కుర్రవాడికి యాపిల్ చూపిస్తేనే ఏ గుర్తు వస్తుంది వాడికి, లేకపోతే ఏ గుర్తు రాదు వాడికి. కానీ వాడికి విద్య వచ్చింది అని ఎప్పుడు అర్థమవుతుంది? యాపిల్ లేకుండా ఏ గుర్తించగలగాలి వీడు? ఉదాహరణ అర్థమవుతుందా అందరికీ? అర్థమైందా అందరికీ? విద్య అదే. ప్రతిరోజు రాత్రి నీకు నిద్ర ఎందుకు ఇవ్వబడింది అంటే, నువ్వు నిద్రాస్థితిలో ఏ స్థితిలో ఉంటున్నావో ఈ సంపూర్ణ సృష్టి కల్పాంతంలో అదే స్థితిలో ఉంటుంది. ఇది ఈక్వేషన్, ఇది అంచేత ఈ ఈక్వేషన్ ని మీరు బాగా వంట పట్టించుకోండి. మృత్యువు అనగా వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. పాత పడిపోయినటువంటి బట్టని మనం వదిలేసి కొత్త బట్టలు ఇచ్చినప్పుడు ఆనందంగా వేసుకుంటున్నావా, బాధతో వేసుకుంటున్నావా? మీరే ఆలోచించండి. ఆనందమే కదా,
ఒక్కొక్కసారి కొత్త బట్టల డ్రెస్ యొక్క ఖరీదు కానీ టైలర్ తీసుకున్నటువంటి ఛార్జ్ చూసినప్పుడు కానీ ఒక క్షణం బాధపడుతూ ఉండవచ్చు మనం. కానీ దాని తర్వాత ఆ బట్టలు మనకి ఇష్టమే కదా. మరి మృత్యు అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? అది మొట్టమొదటి వేసేటటువంటి ప్రశ్న. నేర్చుకోవాల్సినది కూడా మృత్యు అనేది లేనే లేదు. మరి ఏమి ఉన్నది ప్రశ్న అది. దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రకృతి ఇలా చెప్తూ ఉంటే వీడు అర్థం చేసుకోవటం లేదని ట్రాన్స్ఫర్స్ పెట్టింది. మూడేళ్లకో నాలుగేళ్లకో ఉన్న ఊరు నుంచి మీరు ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మీరేం మారలేదు, కొత్త మొహాలు వచ్చాయి అంతేనా. కానీ ఉద్యోగంలో కొత్త మొహాలు వచ్చాయి కానీ బాధ్యతలు ఏం మారలేదు. మీరు ఈ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తే ఆ ఇంకో ఊళ్ళో కాలేజీలో కూడా అదే లెక్చరర్ గా పనిచేస్తారు. ఇక్కడ ప్రిన్సిపాల్ ఉంటే అక్కడ అదే నియమాలు పాటించేటటువంటి ప్రిన్సిపాల్ ఉంటాడు. ఇక్కడ మీకు నచ్చని కొలీగ్స్ ఉన్నట్టే అక్కడ నచ్చే కొలీగ్స్ ఉంటారు. ఇక్కడ మీకు నచ్చేటటువంటి కొలీగ్స్ ఎలా ఉన్నారో అక్కడ మీకు నచ్చేటటువంటి కొలీగ్స్ వస్తూ ఉంటారు. అంచేత మార్పు వల్ల మొహాలు మాత్రమే మారుతున్నాయి కానీ పరిస్థితులు మారటం లేదు. అది మొట్టమొదటి మీరు యోగాలో గుర్తుంచుకోవాల్సినది. అంచేత ఇక్కడ బాగలేదండి, ఇంకో చోటకి వెళ్తాం. పొద్దున్నే ఒక పల్లెటూరులో ఓ తాతగారు మనోరాలు కూర్చుని పళ్ళు తోముకుంటున్నారు స్థిమితంగా హాయిగా. ఒక వ్యక్తి తల మీద మూటా ముల్లా పెట్టుకుని భార్య పిల్లలతో వస్తూ ఊరిలోకి ప్రవేశిస్తూ పల్లెటూరులోకి, ఎవండి తాతగారు ఈ ఊళ్ళో మేము ఉండటానికి వచ్చాము, ఊరు మంచిదేనా అని అడిగాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను ఊరు పేరు చెప్పాడు, నేను అక్కడి నుంచి వస్తున్నాను. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాడు తాతగారు. అసలు చెడ్డవాళ్ళండి, జీవించినెవరండి అసలు అంటే కోడలు అత్త గురించి చెప్పినట్టు అన్నీ చెప్పాడు. సేమ్ ఎడ్జెక్టివ్స్, ఊళ్ళో వాళ్ళందరూ కూడా అతనికి అత్తలే, ఈ ఊరు లాభం లేదయ్యా నీకు, ఇక్కడ కూడా అందరూ అత్తలేను, ఈ ఊళ్ళో నువ్వు ఉండలేవు అన్నాడు. అదేం తమాషాయో, అది అతను వెళ్ళిన కొద్ది నిమిషాల తర్వాత ఇంకో కుటుంబం వచ్చింది ఇలాగే ఊళ్ళో ఉండటానికి. తాతగారు అదే ప్రశ్న వేశారు, నువ్వు ఉన్న ఊళ్ళో ఎందుకు వచ్చేస్తున్నావు ఏంటని. అమ్మ గురించి కోడలు ఎలా చెప్తుందో అలా చెప్పాడు. చాలా మంచిది, మా అమ్మ తప్పేం లేదు, నాకే చేత కావటం లేదు, అందుకని నన్ను తిట్టింది అమ్మ. అమ్మ తిడితే నాకే చేత కావటం లేదు కనుక తిట్టింది అని, అత్త తిడితే అత్త కనుక తిట్టిందని భావం అర్థమవుతుందా కదా. ఖచ్చితంగా ఈ ఊళ్ళో ఉండు, ఈ ఊళ్ళో కూడా అందరూ అమ్మలేను, ఈ ఊరి నిన్ను అమ్మవలే ఆదరిస్తుంది అన్నాడు. మనవరాలి రెండో వింది కదా, అదేంటి తాత వాళ్ళకి అలా చెప్పావు వీళ్ళకి ఇలా చెప్పావు, నేనేం చెప్పలేదు వాళ్ళే చెప్పుకున్నారని, నేనేం సలహా ఇవ్వలేదు. ఉద్ధరేదాత్మానం ఆత్మానం ఆత్మానం అవతారాలే, నీ యొక్క మానసిక స్థితి మార్చుకోవటమే యోగము. మీరు సాధనలు ఎన్ని చేశారు, ఈ సాధనలంతా కూడా ఎందుకు అంటే మీ యొక్క మానసిక స్థితి మారటానికి. మీ యొక్క మానసిక స్థితి కనుక మీరు మార్చేసుకోగలిగితే, నేనే పరబ్రహ్మ స్వరూపుణ్ణి, నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే శివుణ్ణి అని నోట్తో అంటే సరిపోదు. మీరు ఆ మానసిక స్థితికి మారగలగాలి. మారగలిగితే సంపూర్ణ సృష్టి మారిపోతుంది. దీనికి ఆధారం ఏమిటి, ఎలా మనం మార్చుకోగలం? మనం మారగలిగేవాళ్ళు కారణ జన్మలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గురువులుగా మహానుభావులుగా మారిపోయారు. మరి మనము అలాంటి అద్భుతమైనటువంటి స్థితికి ఎలా వెళ్ళగలము? ఒక విధానం ఏంటి అంటే ఓంకారం. ఓంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. సహ పూర్వేషామతి గురువు కాలేన అనవచ్చేద పతంజలి. ఓంకారం గురించి చెప్తూ చెప్తాడు, ఇది గురువులందరికీ కూడా గురువు, సాయి అనేటటువంటి గురువుకి, రామకృష్ణ పరమహంస అనేటటువంటి గురువుకి, మొహమ్మద్ అనేటటువంటి గురువుకి, క్రైస్ట్ అనేటటువంటి గురువుకి, ఏ దేశకాల పరిస్థితులలో ఏ జాతి మత కులములలో ఏ గురువు ఆవిర్భవించినా కూడా ఆ గురువు ఆవిర్భవించడానికి ఆధారభూతమైనటువంటి నామము ఓంకారం. అంచేత ఈ ఓంకారాన్ని కనుక మీరు చాలా గట్టిగా పట్టుకోగలిగితే ప్రతిరోజు ఓ 15 నిమిషాలు పొద్దున్న 15 నిమిషాలు సాయంత్రం మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు
మహేశ్వర అనేది మకారం, ఉకారము విష్ణువు, అకారము బ్రహ్మ. అది మీకు స్ఫురించాలి. ఏదో టీవీ చూస్తో మాల తిప్పేస్తో చాలా అద్భుతమైనటువంటి సాధకులను నేను చూస్తూ ఉంటాను. నేను వెళ్ళి మరి నేను వెళ్ళినప్పుడు అలా చేస్తారేమో నాకు తెలియదు. అంటే మాస్టర్కి తెలియాలి మేము ఎంత మంత్రజపం చేస్తున్నాము. టీవీ చూస్తూ ఉంటారు, మాల తిప్పేస్తూ ఉంటారు, ఇంకోటితో మాట్లాడుతూ ఉంటారు, మాల తిప్పేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు మోసగించుకోండి, మోసుకోగించుకోండి. ఎదుటవాడు మీ గురించి వీడు మహాభక్తుడు అనుకున్నా అది పద్ధతి కాదు. కబీర్ దాస్ అదే చెప్తాడు, కర్మేతో మాలా తిరే, చేతిలో మాల తిరుగుతోంది. జీభు తిరే ముఖమాయి, నాలిక నోట్లో తిరుగుతోంది. మనువాతో చెహుదిశి తిరే, మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతోంది. యహతో సుమిరను నాయి, ఇది స్మరణ చేయటము కాదు. అంచేత ఓంకారము మీరు గురువుల కంటే గురువు అన్నటువంటి సహ పూర్వేషామపి గురువు అనేటటువంటి ఆ గురువుని మీరు స్మరిస్తున్నారు. అంచేత అంటే గురువు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర. అసలు ఆ భావన మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తోందో మీకు వింటూ ఉంటేనే తెలుస్తుంది కదా. గురు బ్రహ్మ గురు విష్ణు బ్రహ్మ విష్ణు ఆ ఉచ్చారణలో ఉన్నటువంటి లింక్ అర్థమవుతోందా మీకు? ఇంకా అనగానే గురువు బ్రహ్మ ఊ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. పూర్తిగా లోపల ఉన్నటువంటి గాలి బయటికి రావటానికి ప్రయత్నం చేయాలి. మీరు ఓ మెషిన్ ఆన్ అవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది మీకు. మహేశ్వర అమ్మకారము మహేశ్వర ఉచ్చారణ చేశారు, ఆగారు, మళ్లీ చేసుకుంటూ ఉంటారు. పూర్తి అయిపోయాక విష్ణు స్వరూపంలోకి వచ్చేస్తామని. ఎందుకంటే ఈ అవతార ప్రక్రియ అంతా కూడా విష్ణు రాజ్ఞయ ప్రవర్త మానస్య అద్య బ్రాహ్మణ ఈ సృష్టి మొత్తం కూడా ఎవరి ఆజ్ఞ వల్ల నడుస్తోంది? విష్ణు ఆజ్ఞ వల్ల నడుస్తోంది. కనుక మీరు ఇటు బ్రహ్మ మహేశ్వర స్వరూపాన్ని ఎంత ప్రార్థన చేసినా నిత్య జీవితంలోకి వచ్చినప్పుడు ఊతో ఆపుతాం మనం ఓంకారాన్ని. మకారంతో మనం అప్పుడు చూపోయింది లేచిపోతాయి. సత్యప ఆగి గబుక్కునే లేవకండి. ఇది నిత్య జీవితంలో ఈ యోగ సాధన మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మృత్యుని దాటించేస్తుంది. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి మూడు సార్లు భోషిస్తుంది ఉపనిషత్తు. మృత్యుని దాటడానికి మీరు సాధనలు ఏమీ చేయక్కర్లేదు. మీరు అవగాహన పెంచుకుంటే చాలు, మీకు అర్థమవుతే చాలు. ఏమిటి అర్థం అవ్వాలని చెప్పాను నేను. ప్రతిరోజు రాత్రి మనం పడుకునేటప్పుడు ఏ స్థితికి వెళ్తాము? లయ స్థితికి వెళ్తాము. లయమే అక్కడ ఏం పోవటం లేదు, అన్ని కూడా లయమైపోతున్నాయి. మళ్ళీ సృష్టి మొదలెట్టినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అన్ని కూడా యథాపూర్వమ కల్పయ్యదు. మళ్ళీ ఎలాగైతే మొదటి సృష్టిలో అప్పుడెప్పుడో బ్రహ్మ ఎలా సృష్టించాడో మళ్ళీ మీరు బ్రహ్మగా మీ జీవితాలను సృష్టించుకుంటున్నారు.
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరే సృష్టికర్త. ఉద్ధరేద్ ఆత్మానం 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 అవసాదే అవసాదే నా. మిమ్మల్ని మీరు దుఃఖంలోకి తోసుకోకండి, మీరే దుఃఖాలు తెచ్చుకుంటున్నారు. ఘోషాది గురువుంది, అసలు మీకు దుఃఖాలు రాకూడదు కానీ దుఃఖాలు వస్తున్నాయి. ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి? రాత్రి పడుకునేటప్పుడు నిద్రని మీరు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఆ నిద్రాస్థితిని అవగాహన చేసుకోవటానికి రాత్రి పడుకునేటప్పుడు కూడా చివర మీరు ఓంకారం చేసుకుని పడుకోండి. మరి ఇది చేసుకోలేం మాస్టారు, మీకు ఇది అర్థం కాదు. మీ నిత్య జీవితంలో యోగా అంటే మీరు రోజు చేసేటటువంటి పనుల యొక్క మానసిక స్థితిని మీరు మార్చుకుంటారు. నిద్ర లేచారు, నిద్రపోయే ముందు అర్థమైంది కదా ఓంకారం అని అలా అనుకుంటూ 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 ఎప్పుడో నిద్రలోకి వెళ్ళిపోతారు. సరే మళ్ళా మధ్యలో పొద్దున్నే ఎప్పుడో నిద్ర లేచారు, మీరు ఇంకా లేద్దాం అనుకుంటున్నారు. ఈ లేద్దాం అనుకునేటటువంటి కాలాన్ని మీరు సమానంగా ఉపయోగించుకోగలిగితే మీ నిత్య జీవితంలో ఉన్నటువంటి అనేక ప్రమాదాలను అనేక కష్టాలను అనేక రోగాలను మీరు నివారించుకోగలుగుతారు. నాలుగో అధ్యాయంలో ఈ రహస్యాలు చెప్పాడు కృష్ణుడు. అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, నువ్వు కబుర్లు చాలా బాగా చెప్తున్నావు, ఒంగోలులో రామకృష్ణ చెప్పాడు అనాహత చక్రం ఉన్నవాళ్ళు అద్భుతమైనటువంటి కళాకారులని చెప్పాను గుర్తుందా? అనాహత చక్రం ఎవరిలో బాగా జాగృతం అవుతే వాళ్ళు కథలు చాలా బాగా చెప్పగలరు. అందుచేత ఖచ్చితంగా నువ్వు అనాహత చక్రాన్ని కథలు బాగా చెప్తున్నావు. ఏం చెప్పాడు అందులో కథ శ్రీకృష్ణుడు నాలుగో అధ్యాయంలో గుర్తుందా? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనమే ప్రా మొట్టమొదట ఈ యోగ విద్యను నేను సూర్యుడికి నేర్పాను. అంటే అర్జునుడు ఠప్పని పట్టుకున్నాడు, మీరు పట్టుకున్నా పట్టుకోకపోయినా అర్జునుడికి అర్థమైపోయింది ఇది అనాహత చక్రం అని. కథలు చాలా బాగా చెప్తున్నావు, నిన్నగాక మొన్న నా ముందు పుట్టావట నువ్వు, నాకంటే కొంచెమే సీనియర్వి నువ్వు, మా అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ చెప్తూనే ఉన్నారు నువ్వు నేను కలిసి ఆడుతున్నావు, మనం ద్వాపరయుగంలో ఉన్నాం, దానికంటే ముందు త్రేతాయుగం ఉంది, దానికంటే ముందు సత్యయుగం ఉంది, దానికంటే ముందు ఎప్పుడో సృష్టి అంతా ఆవిర్భవించిందని నేను శాస్త్రాల్లో చదువుకున్నాను, నువ్వు సూర్యుడికి ఇది చెప్తాను అంటే ఎలా నమ్మేది? అది మీరు సాధన చేయాలి ప్రతిరోజు నిద్ర లేవగానే. అప్పుడు అది నిత్య జీవితంలో యోగాభ్యాసం అవుతుంది, నిత్య జీవితంలో భగవద్గీత మీకు పలుకుతుంది, ఆ భగవద్గీత యొక్క ఉపయోగాలు మీకు లభిస్తాయి. ఏం చెప్పాడు దీనికి జవాబుగా కృష్ణుడు? హరికథలేం నేను చెప్పటం లేదు, నిజమే చెప్తున్నాను. బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తామ్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. కాలేజీలో నిన్న ఒక లెక్చరర్కి రేపు పుస్తకం తీసుకుని నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాను అనుకోండి, రాత్రి నిద్రపోతాం అంతా లైన్ అయిపోతుంది. రెండో రోజు నా ఇంట్లో పనులు నేను చేసుకుంటాను, వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటారు, కాలేజీకి వచ్చాక నా పుస్తకం ఏది అని అడుగుతాడు. అడుగుతాడు కదా, ఎందుకు అడగగలిగాడు? నిన్న రాత్రి జరిగిందేదో గుర్తుంది అతనికి, దాని కంటిన్యూషనే కదా. ప్రతిరోజు మన జీవితంలో జరిగేదేంటి? ఆ కిందటి రోజు యొక్క కంటిన్యూషనే అవునా కాదా? కానీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనేటటువంటి కంటిన్యూషన్ నీకు లేదు నాకు ఉంది అంటాడు. బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, నీవు నేను కూడా కలిసి చాలా జన్మలు ఎత్తాము. మహాభారతంలోనే మహాభారత యుద్ధానికి మాత్రమే అర్జునుడు కృష్ణుడు కలిసి పుట్టలేదు, ఎప్పుడు కూడా అర్జునుడు కృష్ణుడు కలిసే పుడతారు. బహునిమే ఒకటి రెండు కూడా కాదు, మెనీ. బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అవన్నీ నాకు తెలుసు నీకు తెలీదు అంతే తేడా అన్నాడు. నీకు గురువుకి మనకి గురువుకి తేడా అంతే. అనేక జన్మల నుంచి మీరు నా శిష్యులుగానే పుడుతున్నారు. సాయి చెప్పింది అదే కదా, రామకృష్ణ పరమహంస చెప్పింది అదే కదా, శ్రీరామ శర్మ ఆచార్య చెప్పింది అదే కదా, క్రైస్ట్ చెప్పింది అదే కదా, మొహమ్మద్ చెప్పింది అదే కదా. జనం ఎప్పుడో బాధ వచ్చినప్పుడు చిన్న కుర్రాడు ఆడుకుంటూ ఉంటాడు, ఎక్కడో దెబ్బ తగిలినప్పుడు అమ్మా అంటాడు, డబ్బాది తగలపోయి ఆకలి అది లేకపోతే ఏం చేస్తూ ఉంటాడు? ఆడుకుంటూ ఉంటాడు అంతే. అసలు అమ్మ ఉందని అమ్మ కావాలని కూడా అనుకోడు. అలాగా నీవు హే అర్జున, నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తినా నీకు అవి గుర్తులేవు, నాకు అవి గుర్తున్నాయి, అంతే తేడా. అందుకే మొత్తము భగవద్గీత అయిపోయిన తర్వాత సాధన నేను చేసి కానీ ఏం చెప్తాం అన్నస్తో మోహ, నా మోహం పోయింది పోయింది. ఇందువల్ల అంటే వేదాంతం వల్ల పోలే, వైరాగ్యం వల్ల పోలే. ఎక్కడో ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు అందకపోతే అవి ఏమంటాం మనం? పుల్లనా అని అంటాం లేదు. నాకు రాదు కనుక అది వదులుకోవటం లేదు, నేను వైరాగ్యం వల్ల వదులుకోవటం లేదు. స్మృతి లబ్ధ్వా, నాకు గుర్తొచ్చింది కిందటి జన్మలో నేను నీతోనే ఉన్నాను. ఈ జన్మ పరంపర ఇలాగే జరుగుతూ ఉంటుంది కనుక ఆ జన్మ పరంపరలో ఆ గురువు యొక్క ఆదేశానుసారము నేను జీవించేటటువంటి బాధ్యతను గుర్తించాను. నష్టం మోహ స్మృతి లబ్ధ్వా కరిష్యే వచనం తవ. మరి అది ఎలా అనగలం మనం? దానికి శ్రీకృష్ణుడు ఒక ఫార్ములా చెప్తాడు, ఇది గుర్తు చేసుకో నిద్ర లేవగానే. అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. అజోపిసన్, పుట్టక లేనివాడివైనా పుట్టాను అనుకుంటున్నావు. ఈ మాటలు అంటుంది ఎవరు? మీరు అనుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది అది. మీరు కూడా ఈ మాట అనగలగాలి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలోనో ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా మీ నోటిలోంచి ఈ మాటలు వచ్చి తీరుతాయి. అదే మానవ జన్మ యొక్క పరాకాష్ఠ. ఏంటంటే మీరు ఇది చెప్పగలగాలి. శ్రీకృష్ణుడు ఎలాగైతే ద్వాపరయుగంలో అర్జునుడికి చెప్పగలిగాడు, ఈనాడు ఈ గురువులందరూ మనతో ఎలా మాట చెప్పగలుగుతున్నారో. నేను ఆ జన్మలోనూ నీతోనే ఉన్నాను, ఈ జన్మలోనూ నీతోనే ఉన్నాను అని ప్రతి గురువు కూడా ఈ మధ్య ఆ జన్మ పరంపరలు చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు చూశారా అది? కానీ ఆ జన్మ పరంపర మనము వినము, వాళ్ళు చెప్పినా గుర్తించము. ఒక గురువు నేను కిందటి జన్మలో అలా పుట్టాను, ఈ జన్మలో ఇలా వచ్చాను అనగానే నిజముగా గురువు వాక్యాల మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళందరూ ఈ గురువు దగ్గరికి వచ్చేయాలి. జరగటలేదు ఇది. ఇంకా ఆ విషయం గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు, కానీ జరగవలసింది మాత్రం అదే. నిజముగా కనుక మనకి గురుభక్తి ఉంటే నువ్వు నీ గురువుని ఏ రూపంలో వచ్చినా గుర్తించగలగాలి. నువ్వు ఆ రూపంలోనే వస్తే గుర్తించాను అంటే మరి చాలా కష్టాలు వస్తాయి. అంచేత ఈ మాట మీరు అనగలగాలి. నిద్ర లేవగానే సంగతి చెప్తున్నాను నేను. అజోపిసన్, పుట్టుక లేనివాడు అయినప్పటికీ కూడా ఈ శరీరంలో మళ్లీ నేను ఇవాళ పుట్టాను. నిద్ర లేవగానే కళ్ళు తెరవకుండా మీరు ఇది గుర్తు చేసుకోవాలి. మీరు అప్పుడు గుర్తు చేసుకున్నది ఖచ్చితంగా రోజంతా మీతో పాటు ఉంటుంది. అజోపిసన్ అవ్యయాత్మ, అవ్యయమైనటువంటి ఆత్మను, నాశనము లేనటువంటి ఆత్మను నేను. అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ సరసి.